మన రక్షకుడైన యేసుప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థించుచు ఉన్నాం. ప్రభువా, మాకు వెండి బంగారం అక్కర్లేదు, నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి. ఈ రాత్రి ప్రత్యేకమైన రాత్రిగా మా జీవితంలో చేయండి. ఎన్నెన్న ముక్కలను నీ మాట మహాసైన్యంగా మార్చింది. ప్రభువా, నీ మాట చనిపోయిన లాజర్ని మరలా తిరిగి బ్రతికింపజేసింది. నన్ను మమ్మల్ని ఈ రాత్రి బ్రతికించమని ప్రార్థిస్తున్నాను. మా దేశం క్రీస్తు దేశం అవునట్లుగా, ఈ సభలకు వచ్చిన ప్రజలు మిషనరీలు అగునట్లుగా, ప్రభువా, మాకు మధుర శతాబ్దం క్రైస్తవ్యం కావాలి. ప్రభువా, మాకు ప్రవక్తల కాలం మరలా మేము చూడాలి. మీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడండి. పౌలు మాట్లాడుతున్నప్పుడు లూదియా హృదయం మండించబడింది కదా నాయన, మా హృదయాలను కూడా మీరు అలాగా మండించండి. వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థపరచండి. మీ వాక్యం దాళంగా రాకుండా పడుతున్న ప్రతి చీకటిని మీ నామలో బంధిస్తున్నాను. యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయం 3 వచనాలు చదువుదామా.
యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించింది. గనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచింది. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి.
దేవుని వాక్యం ఎప్పుడూ మనతో మాట్లాడుతుంది. ఇక్కడ యాకోబు 147 సంవత్సరాల వయసులో మరణించాడు అని మనం గ్రహించాలి. 130 సంవత్సరాలప్పుడు యాకోబు ఐగుప్తుకు వచ్చినాడు. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, యాకోబు 17 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 17 సంవత్సరాలు యాకోబు ఐగుప్తులో ఉన్న కాలాన్ని ఐగుప్తీయులు మర్చిపోలేకపోతున్నారు. ఐగుప్తీయులు 70 రోజులు ఏడ్చినారంట యాకోబు కొరకు. ప్రిలరా, యాకోబు ఐగుప్తులో చర్చీలు కట్టలేదు. సేవా కార్యక్రమాలు అంటే సోషల్ సర్వీస్ ఈవెంట్స్ ఏవి కూడా యాకోబు అక్కడ నిర్వహించినట్లుగా బైబిల్లో లేదు. యాకోబు పాటలు పాడినట్లుగా మనకు కనపడదు. మరి యాకోబు ఏం చేశాడు ఐగుప్తులో? 16 సంవత్సరాల కాలాన్ని ఎందుకని ఐగుప్తీయులు మర్చిపోలేకపోతున్నారు? దేవుడు ఒక ప్రాంతంలో నేను 8 సంవత్సరాలు ఉంచినాడు. అయితే అన్యుల మీద నీ భక్తి జీవితం యొక్క ప్రభావం ఉన్నదా? సమర స్త్రీ యొక్క ప్రభావం సుకారను గ్రామం మీద ఉన్నది. దానియేలు యొక్క ప్రభావము బబులోను దేశం మీద ఉన్నది. యాకోబు యొక్క ప్రభావము ఐగుప్తీయుల మీద ఉన్నది. నేను ఇలా చెప్తున్నానని మీరు అనుకోవద్దు గాని, యాకోబు ఐగుప్తుకు వచ్చినప్పుడు వృద్ధుడుగా వచ్చాడు. యాకోబు ఐగుప్తీయులతో ఎక్కువగా మాట్లాడినట్లుగా కూడా బైబిల్లో మనకు కనపడదు. కానీ యాకోబుని ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. నీవున్న ప్రాంతంలో ప్రజలు నిన్నలాగా గమనించగలుగుతూ ఉన్నారా? మనం అలాగ ఉండాలని పరిశుద్ధాత్ముడి కూడికలకు మనల్ని తీసుకుని వచ్చినాడు. నా ప్రియమైన స్నేహితులారా, యాకోబుది పెద్ద కుటుంబం, 4 భార్యలు, 12 కుమారులు, 1 కుమార్తె దీనా. అయితే యాకోబు అధికంగా ప్రేమించిన రాహేలుకి యోసేపు బెన్యామీన్లు 2 పుట్టినారు. యోసేపు వృధాపి మందు పుట్టాడని యాకోబు అతనికి విచిత్రమైన నిలువుటంగి కుట్టించినాడు. యోసేపు కంటే పెద్దవారుగా ఉన్నటువంటి వాళ్ళ అన్నలు యోసేపుని ద్వేషించటం మొదలుపెట్టారు. యోసేపుకి కలలకనే కృపను దేవుడిచ్చినాడు. ఆ కలలు వాళ్ళ అన్నలతో పంచుకున్నప్పుడు, నీవు మమ్మల్ని ఏలుతావా అని యోసేపు మీద వాళ్ళు పగబట్టారు. ఆదికాండం 37వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. యోసేపుని గోతిలో వేయాలనుకున్నారు వాళ్ళు. యోసేపును అమ్ముకున్నారు. యోసేపు ఫోతిఫర్ ఇంట్లో పనిచేశాడు. పోతీఫర్ భార్య చెడ్డ నేరం యోసేపు మీద మోపింది. తత్ఫలితంగా యోసేపు చెరసాలకు వెళ్ళినాడు. దేవుని అత్యున్నతమైన కృపతో యోసేపు ఈజిప్ట్ గవర్నర్ అయ్యాడు. ఆ తర్వాత దేవుడు యోసేపుని బయటికి తీసుకొచ్చాడు. నా ప్రియమైన స్నేహితులరా, ఇప్పుడు కరువు కాలంలో యాకోబు యాకోబు పిల్లలు ఉన్నారు. అందుకే ధాన్యం కోసం వారు ఐగుప్తుకు వెళ్తున్నారు. వాళ్ళన్నలు ధాన్యం కోసం ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు, వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు. మీరు మీ సహోదరుని తీసుకొని వస్తేనే మీకు ధాన్యం ఇస్తానని యోసేపు క్లియర్ గా వారితో చెప్పాడు. వాళ్ళన్నలు తప్పించుకోలేకపోయారు. యాకోబుతో చెప్పారు, డాడీ మీ సహోదరుని తీసుకొని వస్తేనే మీకు ధాన్యం ఇస్తామని చెప్పాడు అతను. కాబట్టి బెన్యామిన్ని మీరు మాతో పంపిస్తేనే మేము ధాన్యం కోసం వెళ్ళగలం. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? ఆదికాండం 43:5-6 చదువుకుందాం.
నీవు వాని పంపనంలోని ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ సహోదరుడు మీతో లేని ఎడల మీరు నా ముఖమును చూడకూడదని మాతో చెప్పినను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగచేయనేలా అనగా.
యాకోబు యొక్క మనస్సు ఎలాగుందో 6 మనం చూడొచ్చు. అక్కడ ఇశ్రాయేలు అని ఉంది కాని యాకోబు అని లేదు. ఎందుకని దేవుడు అక్కడ యాకోబు అనే పదాన్ని వాడలేదు? 32 దేవుడు యాకోబుని ఇశ్రాయేలు గా మార్చివేసినాడు. కాని పరిపూర్ణంగా యాకోబు యొక్క స్వభావం చచ్చిపోలేదని మనకు ఈ వచనంలో అర్థమవుతుంది. తన కుమారులతో అంటున్నాడు, మీకు ఇంకొక సహోదరుడున్నాడని మీరెందుకు చెప్పారు? ఎందుకు నాకు శ్రమ కలుగు చేశారండి మీరు? అంటే ఇంకా అబద్ధం చెప్పమనే అర్థం. ఇది యాకోబు ఐగుప్తుకు వెళ్లక మునుపు చెప్పినటువంటి మాటలివి. యాకోబు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఫరో దగ్గరికి యోసేపు తీసుకెళ్లాడు. యాకోబు ఫరోని దీవించాడు. ఫరో అడుగుతున్నాడు, నువ్వు జీవించిన సంవత్సరాలని? ఆదికాండం 47 మనం చూసినట్లయితే, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగా దుఃఖ సహితంగా ఉన్నాయి. ఎంత యథార్థ హృదయంతో యాకోబు ఫరోతో చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యాకోబు ఐగుప్తులో సత్యం చెప్తున్నాడు. కాబట్టి యాకోబుని ప్రజలు మర్చిపోలేకపోయారు. అంతకుముందు తండ్రిని మోసం చేశాడు యాకోబు, అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు. ఆయనను ఇక్కడ మోసం చేయాలన్న ఆలోచన యాకోబుకు లేదు. బెన్యామీదు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మీరు ఎందుకు ఈ సహోదరుడు ఉన్నాడని యోసేపుకి ఎందుకు చెప్పారని యాకోబు బాధపడుతున్నాడు. ఇప్పుడు ఫరోతో సత్యం చెప్తూ ఉన్నాడు. తన జీవితంలో సత్యం చెప్పడానికి 130 వయసు పట్టింది. నీ వయసు ఎంత? నువ్విప్పటికీ సత్యం చెప్పకుండానే ఉన్నావా? నీ ఆశీర్వాదం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ అంతరంగాన్ని గురించి మాట్లాడుతున్నావా? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులరా, మన అంతరంగంలో నుంచి సత్యం బయలుదేరినప్పుడు ప్రజలు ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోలేరు. అందుకే యాకోబును ఐగుప్తీయులు మర్చిపోలేకపోయారు. సమరి స్త్రీ నాకు పెనిమిటి లేడని యేసు ప్రభుతో చెప్పింది. యోహాను సువార్త 4 విషయాన్ని మనం చూస్తాం. ఏం జరిగింది ప్రియులరా? ఆమెకున్న అపవిత్రమైన బంధకాలన్నీ తెగిపోయినాయి. మిషనరీగా గ్రామంలో పనిచేసింది. యేసు ప్రభు, మీరొచ్చి మీటింగ్ పెట్టమని ప్రభుని అడగలేదామె. ప్రజలను యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. వారు యేసు ప్రభుని 2 వాళ్ళ గ్రామంలో ఉంచుకున్నారని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన స్నేహితులారా, మీ గ్రామానికి మీరే మిషనరీలుగా మారుతారు. మీరు సత్యాన్ని చెప్పినప్పుడు దేవుడి ఆశీర్వాదం మీకు ఇస్తాడు. ఆమె జీవితంలో జరిగిన 2 గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. 1, నీళ్లు తీసుకెళ్లాలని యాకోబు బావి దగ్గరకు వచ్చిందామె. అయితే నీళ్లు తీసుకెళ్లడం మర్చిపోయింది. ఆ సమరి స్త్రీ ఇంటికి వెళ్ళలేదు, గ్రామంలోకి వెళ్ళింది. మరొక విషయాన్ని కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఆమె యేసు ప్రభుని రమ్మని అడగలేదు, గాని ఆమె వెళ్లి ప్రజల మధ్య పనిచేసింది. యేసు ప్రభు ఆమెను వెళ్లి సాక్ష్యం చెప్పమని చెప్పలేదు. ఆమెను పాపముల నుంచి విడిపించాడు ప్రభు. దేవుని కొరకు ఆమె పనిచేయుటకై ప్రభు సహాయం చేసినాడు. వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, సత్యం నీకు ఎన్ని ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యమే సత్యం. నీ జీవితంలో ఈ రాత్రి సత్యం బయలుదేరినట్లయితే నువ్వు మరణించినప్పుడు భారతీయులు 70 రోజులు ఏడుస్తారు. మీరు జాగ్రత్తగా వినండి. నీ భార్య ఎన్ని రోజులు ఏడ్చిద్దో నేను చెప్పలేను. అసలు ఈ రోజుల్లో భర్తలు చచ్చిపోతే భార్యలు ఎవరు ఏడుస్తున్నారు? ఒకవేళ పాస్టర్ గారులుగా దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు ఏడుస్తున్నారు అంతే. నయోమి కూడా తన భర్త చచ్చిపోయినప్పుడు ఏడవలేదండి. తన కుమారులిద్దరు చనిపోయినప్పుడు ఆమె ఏడవలేదు. కఠినమైన హృదయాలు, మరణాలు కూడా ప్రజల హృదయాలను కదిలించలేకపోతూ ఉంది. మనుషులు ఈ దినాల కఠినమైపోయారు. దేవుని వాక్యం వాళ్ళ హృదయాలను పాల్గొట్టట్లేదు. దేవుని వాక్యంలో శక్తి లేదని నేను చెప్పట్లేదు. నాలో శక్తి లేదని నేను ఒప్పుకుంటున్నాను. పైపులో గుండా మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, కానీ కుళాయిలో తుప్పు ఉంది ప్రియులారా. తాగేవారికి మంచినీళ్ళు అందవు. సేవకుడుగా నేను పరిశుభ్రంగా లేనప్పుడు నాలో నుంచి వస్తున్న దేవుని వర్తమానం ప్రజలకు దుఃఖాన్ని ఇవ్వలేకపోతుందండి. దాని విషయమై నేను బహుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ వాక్యం బలమైనది. ప్రభువా, నీ వాక్యాన్ని నేను బలహీనమైన దానిగా మార్చేస్తున్నానయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించమని అడుగుతూ ఉన్నాను. నీలో దేవుని వాక్యం పనిచేస్తుందా? ఒకవేళ కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో కలిగినప్పుడు నీ హృదయం పగిలిపోతూ ఉందా? ప్రభు నీకు దీన మనస్సునిచ్చినాడా? విరిగి నలిగిన హృదయం ఇచ్చినాడా? రాతి హృదయం తీసేసి మాంసపు గుండెనిచ్చినాడా? నీ జీవితం ఇంకెంతకాలం కఠినంగా ఉంటది? యాకోబు యొక్క మరణం ఐగుప్తీయులను విరిచేస్తుంది. నువ్వు దేవుని దగ్గర విరిగిపోతే సత్యం నీ నోటి నుంచి వస్తుంది. ఆ సత్యం ప్రజలను విరిచేస్తుంది. ప్రజలకేం కావాలి? డబ్బులున్నాయి ప్రజలకి, కావలసినంత వైద్యం దొరుకుతుంది, చాలా టెక్నాలజీ ఉంది. అయితే ప్రజలకు కావలసిన సత్యం. యాకోబు ఫరోతో చెప్తున్నాడు, అయ్యో నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెం ఉన్నాయ్యా. నా పితరులు చేసిన దినాలు నా జీవితంలో కాలేదవి. ఈ మాట చెప్పడానికి యాకోబు సిగ్గుపడలేదు. సత్యం చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? దేవుని దగ్గర ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? ఒక అన్యుడి దగ్గర చెప్పడానికి యాకోబు సిగ్గుపడలేదండి. దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చాడు సత్యం చెప్పడానికి. దాన్ని 100% యాకోబు ఉపయోగించుకున్నాడు. ఈ రాత్రి ప్రభు నీకు తరుణమిచ్చాడు. రాహేలు విగ్రహాలను తొలగించుకోవడానికి దేవుడు ఆదికాండ 31 ఒక అవకాశం ఇచ్చినాడు. లాబాను తన ఇంట్లోని గృహదేవతలు పోయినాయని వెతుకుతూ యాకోబును వెంబడిస్తున్నాడు. యాకోబు చెప్పాడు, నీ గృహదేవతలు ఎవడైనా దొంగతనం చేస్తే వాడు మరణమైపోవాల్సిందే. ఎవరి దగ్గర దొరుకుతాయో వాడు బ్రతకూడదని చెప్పాడు. ఆదికాండ 31-32 ఆ విషయాలు మనం చూస్తాం. రాహేలు వాటిని దొంగతనం చేసిందనే సంగతి యాకోబుకు తెలియదు. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఇదిగో ప్రేమ వివాహాలు ఇట్లా ఉంటాయి. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు గృహదేవతలను తొలగించుకునే తరుణం దేవుడు ఆమెకిచ్చినాడు. ఆమె తొలగించుకోవాలనుకోలేదు. లాబానే అవ్వా దేవతల కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలను అనుకోవడలేదు, అయితే దేవుడే నీ పాపాన్ని తొలగించాలనుకుంటున్నాడు. అప్పుడు కూడా నువ్వు దాయాలనుకుంటున్నావా? తర్వాత కాలంలో రాహేలు జీవితంలో ఏం జరిగింది? మరణానికి అప్పగించబడింది ఆమె. ఎఫ్రతా మార్గంలో ఆమె చచ్చిపోయింది బెన్యామిన్ను కంటూ. అబ్రహాము శారా కొరిన శ్మశాన భూమిలో లేయాకు అవకాశం దొరికింది, గాని రాహేలుకు అవకాశం దొరకలేదు. పితరుల అనుభవాల్లో అవకాశాన్ని ఆమె పోగొట్టుకుంది. సత్యం చెప్పే తరుణాలు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు పోగొట్టుకుంటే, పితరుల స్వాస్థ్యముల పాలుపుంపులు పొందే తరుణాలు నీకు పోతాయి. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నీవనుకోవడం లేదు. మీరు ఆలోచించండి ఒక్కసారి, ఫరో నోట ఆ మాట ఎలా పెట్టాడు దేవుడు? అసలు నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని, ఎటువంటి పదాలు దేవుడు ఫరో నోట పెట్టాడు? ఒకవేళ యాకోబు అవకాశాన్ని పోగొట్టుకున్నట్లయితే, మరలా 17 ఏళ్లలో ఎప్పుడు ఫరోను యాకోబు కలవలేదు. ఈ రాత్రి నువ్వు అవకాశాన్ని పోగొట్టుకున్నట్లయితే మరలా ఇటువంటి అవకాశం వస్తుందని గ్యారంటీ లేదు. నీవు రాలేదు, దేవుని ఆత్మని నీ సభలకు తెచ్చింది. ఇది ప్రభు చిత్తం, దేవుని ఆత్మ నడిపింపుతో జరుగుతున్న సభలివి. నా ప్రిలారా, మీరే ఎవరు ఫోటోలు తీయొద్దని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ కాన్సన్ట్రేషన్ దేవుని వాక్యం మీదకి రానివ్వండి. ఫోటో మిమ్మల్ని రక్షించదు, దేవుని వాక్యం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ హృదయాల్లో వాక్యం పరిచయనివ్వండి. ఆయన వాక్యం శుద్ధమలే నిన్ను బద్దలు చేస్తుంది, నీ హృదయాన్ని. యిర్మీయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలను పగలగొట్టు శుద్ధి వంటిది కాదా? ఈ రాత్రి దేవుని వాక్యం అలా నీలో పనిచేయాలని కోరుకుంటుంది. రెండో విషయంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యాకోబు ఫరోను దీవించాడు 47వ అధ్యాయంలో. ప్రిలరా, యాకోబు పరిస్థితి ఏంటి? ధాన్యం కోసం ఐగుప్తుకొచ్చాడు. అయితే దేవుని కృపతో తన కుమారుడు ఈజిప్ట్ గవర్నర్ గా ఉండొచ్చు. అయితే యాకోబు గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెల కాపలైన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడు. ఆదికాండ 46:33లో ఆ విషయాలున్నాయి. మరి గొర్రెల కాపరి అయిన యాకోబు ఫరోను ఎలా దీవించగలడు? అది చరిత్రకు విరుద్ధం కదా? నా ప్రియమైన స్నేహితులరా, మన పరిస్థితులు ఆర్థికంగా బలహీనంగా కనపడవచ్చు. మన వృత్తి ప్రజలకు చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. మీలో ఎంతమంది ఇండ్లలో బట్టలు ఉతికేవారు ఉన్నారు? ఎంతమంది బార్బర్ షాపులను మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది బట్టలు ఇస్త్రీ చేసి బతికేవాళ్ళు ఉన్నారు? మీరెవరో మీకు తెలుసా? మీరు భారతదేశ ప్రధానమంత్రిని ఆశీర్వదించే ప్రజలు, రాష్ట్రపతిని ఆశీర్వదించే ప్రజలు. మీరు ఎలక్షన్ కోసం 500కి 1000 రూపాయలకు ఓట్లమ్ముకునేవారు కాదనే విషయం మీకు తెలుసా? మీ మనస్సు ఎవరికి ప్రేరేపిస్తే వారికి ఓటేయండి. కానీ డబ్బులు అడిగి తీసుకునే పరిస్థితుల్లో నీకు రావద్దు. ఎందుకని? మనం రాజులను దీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి నీ జీవితం యొక్క పిలుపది. దేవుడు యాకోబుని ఐగుప్తుకి ఎందుకు తెచ్చాడు? ఐగుప్తుకు బయలుదేరినప్పుడు దేవుడు యాకోబుతో ఏం చెప్పాడో తెలుసా? నీవు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడద్దు, నేను నీతో కూడా వస్తాను, అక్కడ నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను. ఇది దేవుడు యాకోబుతో చెప్పిన మాట. మనం ఆశీర్వదించాలి ప్రజల్ని, దేవుని చిత్తం. మనం రాజులను దీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. డబ్బు కమ్ముడు పోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియులరా, ఎలక్షన్ టైంలో మనం సాక్ష్యం ఇవ్వడానికి మంచి సమయం దొరుకుతుంది. వారు డబ్బులు తీసుకోండి అని మన దగ్గరకు వచ్చినప్పుడు, మాకొద్దండి డబ్బులు, మేము ప్రభువు మమ్మల్ని ఆశీర్వదించాడు, మీ డబ్బులు మాకు అవసరం లేదు. భ్రష్టుడు వ్యభిచారి అయిన ఏషావు యాకోబిస్తున్న కానుక నాకు వద్దని చెప్పాడు. మరి యేసు రక్తంలో కడగబడిన మనం రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బును మనం ఎలా తృణీకరించాలో ఒకసారి ఆలోచించండి. ఏషావు వద్దన్నాడండి, మరి మనమేం చేస్తున్నాం? దేవుని కొరకు మనం బ్రతకవలసిన సమయం ఇది. దేవుడు మనల్ని ప్రేమించి ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు ఆయన? యాకోబు 17 సంవత్సరాలు డబ్బులు ఇవ్వకుండా ధాన్యం తిన్నాడు ఐగుప్తులో. ప్రిలరా, కొంతమంది కరువులు పొలాలు అమ్ముకున్నారు ఐగుప్తులో, పశువులు అమ్ముకున్నారు కొంతమంది. మరి యాకోబుకి ఆ పరిస్థితి లేదు. క్రైస్తవుడు ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నావు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకవేళ నీ కిడ్నీ చెడిపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు దాచుకున్న డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు సరిపోతాయా? నీ ఎల్ఐసి సరిపోతుందా? నీకున్న పొలం సరిపోతుందా? ఆరోగ్యం ఆయన ఇచ్చే ఆశీర్వాదం. నా ప్రియమైన స్నేహితులారా, నువ్వు దీవించే వ్యక్తివిగా ఉండాలి. ఎవరిదో ఆశించే వ్యక్తివిగానే ఉండొద్దు. ప్రభు నీతో కూడా ఉండి నడిపిస్తాడు. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. మొదటి పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకై ప్రభు మిమ్మల్ని పిలిచాడు అని వ్రాయబడి ఉంది. మనం ఆశీర్వదించబడిన జనాంగం. మనం ఏ పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు. మీలో ఏ విధమైన ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో నాకు తెలియకపోవచ్చు, కాని మీ పరిస్థితుల గురించి మాట్లాడడానికి దేవుడు నాకు ఈ సమయం ఇవ్వలేదు. ఆయన వాక్యంలో ఉన్న శక్తి గురించి మాట్లాడడానికి ఈ సమయాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. యాకోబుకి ధాన్యం అవసరం, కానీ యాకోబు ధాన్యాన్ని అడగలేదు. ఫరో దగ్గరికి వచ్చి ఫరోని దీవించి వెళ్లిపోయాడు. ఇది కావాలి నాకు అని యాకోబు నోటి నుంచి రాలేదు. అది ఐగుప్తీయులు మర్చిపోలేకపోతున్నారు. ఆదికాండం 49:1 మనం వచ్చినట్లయితే, యాకోబు కుమారులారా మీరు నా యుద్ధకు రండి, అంచె దినముల్లో జరగబోయేవి నేను మీకు తెలియజేస్తానని యాకోబు అక్కడ తన కుమారులతో మాట్లాడుతున్నాడు. అయితే ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించండి. 49:3-4 మనం చూసినట్లయితే, నేళ్ల వలె నువ్వు చంచురుడవై ఉన్నావు, నీవు నీ తండ్రి మనసు మీదకెక్కావు, నువ్వు దాన్ని అపవిత్రం చేశావు, నేను బ్రతుకుండగానే నువ్వు ఇలా ప్రవర్తించావు, మరి నేను చనిపోబోతున్నా, ఇప్పుడు నువ్వింకెలా నడవబోతున్నావు? యాకోబు తన కుమారుల్ని జరిగిపోయిన విషయాల గురించి హెచ్చరిస్తున్నాడు, జరగబోయే విషయాలు చెప్తానన్నాడు, కానీ జరిగిన విషయాలు చెప్తూ ఉన్నాడు, తన పిల్లల్ని హెచ్చరిస్తున్నాడు. నా ప్రియులారా, మీరు హెచ్చరించగలుగుతున్నారా? షిమ్యోను లేవి విషయమై ఇలాగంటున్నాడు, వారు కోపిష్ఠులు, వారు ఖడ్గం తీసుకొని ప్రజలను చంపేశారు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘంతో కలుసుకోవద్దు. ఆదికాండం 49:6 మనం విషయాలు చూస్తాం. దేవుని సేవకుడుగా ఈ రాత్రి మీ పిల్లల్ని నేను దీవిస్తున్నాను. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు ఆశీర్వదించు వారు నేను ఆశీర్వదిస్తున్నానని. కాబట్టి దేవుని సేవకుడి నోటి నుంచి వచ్చిన మాట వట్టిగా తిరిగి రాదు, అది కార్యం జరిగించి వస్తుంది. మీ పిల్లలు ప్రవక్తలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను, నీ పిల్లలు మిషనరీలు అవ్వాలని కోరుకుంటున్నాను. నా ప్రియమైన స్నేహితులారా, సమూయేలు బాల్యకాలంలోనే ప్రవక్త అయిపోలేదా? యిర్మీయా బాల్యకాలంలోనే ప్రవక్త అయిపోలేదా? మీ పిల్లలు మిషనరీలు కావాలని నేను ఆశిస్తున్నాను. మరి మీ పిల్లలు విషయమై మీకున్న ఆలోచన ఏంటి? వారిని హెచ్చరించాలి, వారిని ప్రభు కొరకు పెంచాలి, వారిని దేవుని కొరకు తీర్చిదిద్దాలి. మన పిల్లలు బాల్యకాలంలో ప్రవక్తల వాళ్ళని ఆశించాలి. మీ మనసుల్లో ఏమున్నది? అయ్యా మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అంటున్నావా? 2 Kings 22:1 మనం చదివినట్లయితే, యోషియా 8 ఏళ్లప్పుడే రాజైపోయాడు, యెరూషలేములో 31 సంవత్సరాలు పరిపాలించాడు. అది యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడు. కుడి ఎడమలకు తిరుగక తన పితృడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడని వ్రాయబడింది. దావీదు దేవుని దృష్టికి సరిగా ఎలాగా ప్రవర్తించాడో యోషియా కూడా అలాగా పరిపాలించాడు. నా ప్రియమైన వారలారా, మన పిల్లలు ఇలాగెందుకు కాకూడదు? మీరు హెచ్చరించండి, సరిచేయండి. ప్రభు కొరకు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మీరేం చేశారండి? మీ పిల్లలకు ఇష్టానుసారమైన డబ్బులు ఇచ్చారు? ప్రేమించవలసిన దానికంటే ఎక్కువ ప్రేమించారు? పెద్ద పెద్ద ఫోన్లు కొనిచ్చారు? మా పిల్లలు మేం కష్టపడ్డాం, మా పిల్లలు కష్టపడకూడదని అధికమైన ప్రేమ చూపారు. పౌలు తిమోతిని నాతో కలిసి సంపడమని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? వాక్యానికి భిన్నంగా శ్రమ పడకూడదనుకుంటున్నాను. వాక్యం శ్రమపడమని చెప్పిందండి. దాన్ని తీసుకోండి మీరు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు యాకోబు. నేను బ్రతికుండగానే మీరు ఇలాగా ప్రవర్తించారు. పిల్లల్ని హెచ్చరిస్తున్నాడు. యోసేపు ఫలించడి కొమ్మని చెప్పాడు. యాకోబు తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మోసగాడిగా బయటకు వచ్చాడు. వాళ్ళ అన్న మడిమను కాలి మడిమను పట్టుకొని బయటకు వచ్చాడు. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లేటప్పుడు ప్రవక్తగా వెళ్లాడు. దేవుడు ఎన్ని సంవత్సరాల వయసు నీకు ఇచ్చాడు? నువ్వు తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఎలాగొచ్చావు? ఎలాగా జీవించావు నీ జీవిత దినాలు? నువ్వు వెళ్లేటప్పుడు, ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు ప్రవక్తగా వెళ్ళాలి. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మోసం చేసి చిక్కుడుగాయల కూరబెట్టి మేక మాంసం పెట్టి అన్నకొచ్చే రావలసిన ఆశీర్వాదాలు కాజేశాడు ఆయన. తండ్రి దగ్గర నీ పేరేంటని నీ ఇస్సాకు అడిగినప్పుడు నా పేరు ఏషావని చెప్పి అబద్ధం చెప్పాడు. మామ ఇంటికి వెళ్ళినప్పుడు నేనింకెప్పుడు సంపాదించుకుంటాను అనే మనసుతో పనిచేశాడు. ఇప్పుడు యాకోబుకి సంపాదించే మనసు లేదు, ఆశీర్వాదం మీద మనసు లేదు. అతనికి మందలు ఇంకా వృద్ధి కావాలన్న మనసు లేదు, మోసం చెయ్యాలన్న ఆలోచన లేదు. ప్రవక్తగా తన కాలాన్ని ముగించాడు. నీ మనసు ప్రజలకు బాగా తెలుసు, నీ ప్రవర్తన బహుభాగ్గా ప్రజలు గమనిస్తారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియులారా, నువ్వు ప్రవక్తగా ముగించాలి ఈ లోకంలో నీ కాలాన్ని. పిల్లల గురించి ఇంకొక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు చెడిపోతున్నారని మీరు బాధపడుతున్నారు. ఆ మధ్య కాలంలో ఒక చెల్లి నాకు చెప్పింది, అన్నా నా కుమారుడు లెగిస్తే టీవీ లెగుస్తుంది, నా కుమారుడు పడుకుంటే టీవీ పడుకుంటుంది. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట ఆ చెల్లికి చూపించాను. లూకాస్ సువార్త 1వ అధ్యాయంలో మరియా ఎలిజబెత్కు వందన వచనం చేసింది. అప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులేశాడు. మరియా యొక్క వందన వచనం యోహానుకు వినపడింది. మరి ఈ చెల్లితో నేనేం చెప్పానంటే, నువ్వు గర్భం ధరించినప్పుడు నువ్వు రిమోట్ నొక్కి టీవీలో సినిమాలు ఆన్ చేయలేదన్నావు? ఆ సినిమాలు కడుపులో ఉండి నీ కుమారుడు వినలేదా? అతడు గర్భంలో ఉన్నప్పుడే థీరీ నేర్చుకున్నాడు, బయటకొచ్చి ప్రాక్టికల్స్ స్టార్ట్ చేశాడు. నా ప్రియులరా, మీ పిల్లలు చెడిపోవడానికి కారణమేంటి? మీరు వారికి మాదిరిగా లేరు. మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు, పిల్లలని సండే స్కూల్కి తీసుకెళ్లడం లేదు, దైవ క్రమాన్ని వాళ్ళకి నేర్పలేదు. వాళ్ళు చెడిపోయి కుళ్ళిపోయిన తర్వాత మీరు బాధపడుతున్నారు. తెలుగులో ఒక సామెత ఉన్నది, మొక్క ఉన్నప్పుడే దాన్ని వంచేయాలి, మ్రానైన తర్వాత అది వంగడం కష్టమైపోతుంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. అది కదా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వృద్ధాప్యలో వచ్చి కూడా తన పిల్లల మీద యాకోబు మనసు పెట్టాడు. 147 సంవత్సరాల వయసులో యాకోబు పిల్లల్ని హెచ్చరిస్తున్నాడు, ఏంటి మీరు ఇలాగున్నారు? నేను బ్రతుకుండా ఎందుకు ఇలాగా చేశారు? ఇప్పుడు నేను వెళ్ళిపోబోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియమైన స్నేహితులరా, మన పిల్లలే మన ఆస్తి. మనం చెయ్యలేనివి వాళ్ల ద్వారా ప్రభు చేయించగలడు మనం సరిగ్గా పెంచితే. దేవుడు నీకు బిడ్డల్నిచ్చినాడు, వారి విషయమై నీకు జాగ్రత్త ఉన్నదా? ప్రతి బిడ్డ విషయమై యాకోబు మాట్లాడాడు, ఎవ్వరిని విడిచిపెట్టలేదు ఒక్క దీనాన్ని తప్ప. ఆమె ఆదికాండం 34వ అధ్యాయంలో ఆ దేశపు కుమార్తెలను చూడ్డానికి వెళ్లి అపవిత్రపరచబడింది. 49వ అధ్యాయంలో కుమారుడు గురించి మాట్లాడాడు గాని కుమార్తె గురించి మాట్లాడలేదు. ఎంత ఖచ్చితంగా ఆయన నడుస్తున్నాడు! ఇటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉన్నదా? మనం పరీక్ష చేసుకుందాం. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామా?
అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వానికి పెట్టబడినగాక.
ఆదికాండము 48:11 కూడా చదువుదాం.
ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచేదనని నేను అనుకోనలేదు, కాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా.
యాకోబు యోసేపుతో చెప్తున్నాడు, నేను నీ ముఖం చూస్తానని అనుకోలేదు, దేవుడు నీ పిల్లలను కూడా నాకు చూపించాడు. నన్ను సమస్తమైన కీడులో నుండి తప్పించిన దేవుడు నీ పిల్లలను ఖచ్చితంగా దీవిస్తాడు. మన జీవితంలో దేవుడు చేసిన మేలులకు ప్రతిగా మనం ఏం చెల్లించగలం? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? కృతజ్ఞత కలిగిన హృదయం. అది యాకోబులో మనం చూస్తాం. నా ప్రియులారా, సమూయేలు ప్రవక్త సౌల్ని దావీదుని అభిషేకించాడు. అయితే ఇద్దరు రాజులే, ఇద్దరు అభిషేకించబడిన వారే, ఇద్దరు దేవుని చిత్తంలో ఉన్నవారే. కానీ దావీదులో ఉన్న కృతజ్ఞత సౌల్లో మనకు కనపడదు. 2 సమూయేలు 9:1 మనం వచ్చినప్పుడు, యోనాతాను బట్టి ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని దావీదు విచారణ చేస్తున్నాడు. దావీదు గొల్యాతును చంపినప్పుడు తన ప్రాణానికి తెగించి పనిచేశాడు. ఈ గొప్ప కార్యం చేసిన దావీదు ఎడల సౌలుకేమైనా కృతజ్ఞత ఉందా? ఆ రోజు గొల్యాతును జయించే ధైర్యం సౌలుకు లేదు, సౌలు సేవకులకు కూడా లేదు. ఇంత గొప్ప త్యాగం చేసిన దావీదు విషయంలో ఏమాత్రం కూడా కృతజ్ఞత సౌలుకు లేదు. 1 సమూయేలు 31 మనం చూసినప్పుడు, సౌలు సౌలు కుమారులు గిల్బావ పర్వతం మీద ఒక్కరోజే చనిపోయారు. దేవుడు సౌలు తర్వాత రాజ్యాన్ని తన కుమారులకివ్వలేదు. కృతజ్ఞత కలిగిన దావీదుకి దేవుడు రాజ్యాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం. దావీదు ఎంత కృతజ్ఞతతో పాడాడు, సకలమైన ఉపద్రవముల నుండి యెహోవా నన్ను తప్పించాడు అని చెప్పగలిగాడు దావీదు. నీలో కృతజ్ఞత ఉన్నదా? యేసు ప్రభు దగ్గరికి 10 కుష్ఠరోగులు వచ్చారు, దేవుడు వారిని బాగు చేశాడు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, నేను మీ అందరినీ బాగు చేశాను, మరి నువ్వు ఒక్కడవే ఎందుకు వచ్చావు? మిగతా 9 ఎక్కడా? వారిలో కృతజ్ఞత ఏది? యేసు ప్రభువు కృతజ్ఞత కలిగిన వారి కొరక ఎదురు చూస్తున్నాడు. కృత నిబంధన చరిత్రలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, సంఘంలో ప్రభును స్తుతించటం ప్రత్యేకంగా వాక్యంలో మనం చూస్తాం. అన్ని విషయములను బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని పౌలు ఫిలిప్పీ పత్రికలో రాశాడు. నా ప్రియమైన స్నేహితులరా, దేవునికి నీ యొద్ద నుంచి ఏమీ అక్కర్లేదు. నీ యొద్ద నుంచి ఆయన కోరుకునేది కృతజ్ఞత. నేను నిన్నే చూస్తాననుకోలేదు, నేను దేవుడు నీ పిల్లలను కూడా చూచినట్లుగా దీవించాడు. ఈ రాత్రి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞత చెల్లించగలవా? దేవుడు దక్షిణ భారతదేశాన్ని ఎంత ప్రేమించాడండి. ప్రియులారా, తోమా గారు దక్షిణ భారతదేశంలో చనిపోనట్లుగా ప్రభు అనుమతించాడు. ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. ఆ దైవజనుని యొక్క మరణం మనకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. మనమెంతగా దేవుని స్తుతిస్తున్నాం. విలియం కేరీ గారిని భారతదేశానికి దేవుడు ఇంగ్లాండ్ దేశం నుంచి మనకు దగ్గరకు పంపించాడు. లండన్ మిషనరీ సొసైటీ ఈ పని చేసింది, విలియం కేరీని భారతదేశానికి పంపింది. భారతదేశంలో 42 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు ఆయన. ఒకవేళ లేకపోతే మన భాషలో బైబిల్ ఉండేదా? ఒక విలియం కేరీ భారతదేశంలో ఎంత పనిచేశాడు? 42 సుమారుగా మన దేశంలో ఉన్నాడు. ఒక్కసారి కూడా ఇంగ్లాండ్కి వెళ్ళడానికి ఆయనకు మనసు లేదు. గొప్ప సేవ చేశాడు. మిషనరీలను బట్టి మనం ప్రభును స్తుతిస్తున్నామా? ఎన్ని ఆస్తులు మిషనరీలు మన కొరకు వదిలిపెట్టి భారతదేశంలో వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళది నిస్వార్థమైన పరిచర్య. వాళ్ళ కొరకు వాళ్ళు చేయలేదు, ప్రభు కొరకు వాళ్ళు చేశారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఉండాలని వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ పిల్లల పేరు మీద రాయలేదు. వాళ్ళు క్రైస్తవులకు ఉపయోగకరంగా చేసి వెళ్లారు, భారతీయులకు ఉపయోగపడేటట్లు చేశారు. మీ రాయి వెల్లూరును చూడండి, ఎన్ని వేల మంది పేషెంట్స్ అక్కడ బాగుపడుతూ ఉన్నారు. ఎటువంటి ప్రార్థన పరిశుద్ధులు అక్కడ చేస్తుంటారు. ప్రభువుని ఎరిగిన వారికి, ప్రభువుని ఎరగని వారికి వాళ్ళు చేస్తున్న మేలుకరమైన పనిని మీరు చూడండి. ఈ రాత్రి మనమలాగున్నామా? కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నామా? ప్రభువును స్తుతించు వారంగా ఉన్నామా? యాకోబు తన కుమారులతో తాను చనిపోయేటప్పుడు ప్రమాణం చేయించుకుంటున్నాడు, ఐగుప్తులో నన్ను పాతి పెట్టద్దు, మా పితృడైన అబ్రహాము తన భార్య కొరకు కొనిన శ్మశాన భూమి ఉన్నది, అక్కడ నన్ను పాతి పెట్టండి. యాకోబు అడిగితే ఫరో ఏ విధమైన వసతులైన ఐగుప్తులు తన కొరకు ఏర్పాటు చేయగలడు, తనకు అటువంటి ఆశలు లేవు. నా ప్రియులారా, పితరుల యొక్క స్వాస్థ్యములో తాను చేరాలనుకుంటున్నాడు. మనకి ఎటువంటి పొజిషన్స్ ఈ లోకంలో ఉండొచ్చు, కానీ మన హృదయంలో పితరుల అనుభవాలు కావాలనే కోరిక మనకున్నదా? యేసు ప్రభుకి తలవాల్చుట కొరకైనా స్థలం లేదు. పౌలు అద్దెంట కాపురముండి తన కాలాన్ని ముగించాడు. రోమా పౌరసత్వం తనకు గొప్పదిగా అనిపించలేదు. పౌలుకి గమనీయుల యూనివర్సిటీలో చదువుకున్న చదువు ఆయనకు గొప్పదిగా కనపడలేదు. లోకాన్ని మురికితో పెంటగా సమానంగా ఎంచుకున్నాడు ఆయన. అపొస్తలుల కార్యము 24:26 ప్రకారం పౌలు దగ్గర డబ్బుంది, ఇవి యావి శ్రేష్టమైనవిగా పౌలు కనపడలేదు. వాక్యం వింటున్న నా ప్రియులారా, ఒకవేళ ప్రభువును పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువు నిన్ను దీవించుండొచ్చు. ఇలాక్షమైన ఆశీర్వాదం ఘనంగా చెప్పొద్దు. నీ అంతరంగం దేన్ని కోరుకుంటుంది? పరిశుద్ధుల స్వాస్థ్యములో చోటు కావాలని కోరుకుంటుందా? అది యాకోబు యొక్క ఆశ ఉంది, దేవుడు దాన్ని నెరవేర్చినాడు. నీతిమంతులు ఆశించింది వారికి దొరికింది. యాకోబు తన మరణ కాలంలో నెమ్మదిగా తన కాలాన్ని ముగించాడు. మంచం మీద ఎక్కాడు, కాళ్ళు ముడుచుకున్నాడు, ప్రాణాన్ని వదిలిపెట్టినాడు. నా ప్రియులారా, క్రైస్తవుడు మరణ కాలంలో నెమ్మదిగా ఉంటాడు, జీవిత కాలంలో మరి నెమ్మదిగా ఉంటాడు. పరదేశిగా ఉన్నా ప్రభువును వెంబడిస్తాడు. నీ జీవితాన్ని ఒక్కసారి మనసు పెట్టు. షుగర్ ఉందని కలవరపడుతున్నావా? బీపీ ఉందని కలవరపడుతున్నావా? నేను చనిపోతే ఈ సేవ ఎలా అనుకుంటున్నావా? నా కుటుంబం ఏమైపోద్ది అనుకుంటున్నావా? క్రైస్తవ్యం నీకు కలవరం ఇవ్వదు. ఏ పరిస్థితుల మధ్య అయినా నువ్వు నెమ్మదిగా ఉంటావు. ప్రజలకు నెమ్మది కలిగిన వారు కావాలి. ఊరిక టెన్షన్ పడి టెన్షన్ పెట్టే వాళ్ళు ప్రజలకు అక్కర్లేదు. ఈ రాత్రి ప్రభువు నీకు లోతైన సమాధానం ఇస్తాడు. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు నెమ్మదిగా ఉంటావు. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే సమయం ఆసన్నమైంది. రోమా సైనికుడు ప్రక్కన పొడుస్తాడని ఆయనకి తెలుసు. ముళ్ళ కిరీటం పెట్టబడిద్దని ఆయనకి తెలుసు. పేతురు అబద్ధమాడతాడని ఆయనకి తెలుసు. యూదా అమ్ముకుంటాడని తెలుసు. తోమా గాయాల్లో వేలు పెట్టే భక్తి జీవితంలో ఉన్నాడని ప్రభుకి తెలుసు. ఆ తర్వాత ఎవరు ఈ పరిచర్యను కొనసాగించగలిగిన ఆత్మ సంబంధమైన శక్తివంతులుగా తన శిష్యులు లేరు అని ఆయనకి తెలుసు. ఎట్లున్నాడు ఆయన? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఏం జరిగిందండి? అబద్ధికుడు అపొస్తలుడైపోయాడు, గాయాల్లో వేలు పెట్టినోడు మిషనరీ అయిపోయాడు, పారిపోయిన వాళ్ళందరూ మేడగదికి వచ్చేశారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి వాళ్ళని కమ్ముకుంది. నీ నిమ్మళత్వమే తర్వాత గొప్ప పని జరిగిస్తుంది. నువ్వు ఆలోచించి ఏం చెయ్యలేవనే విషయాన్ని గుర్తు చేసుకో. ఇది నీ సేవ కాదు, ఇది ప్రభు సేవ. ఇది నీ రాజ్యం కాదు, ఇది ప్రభు రాజ్యం. నమ్ము స్నేహితుడా, దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. నువ్వు నెమ్మదిగుంటే ఏం జరిగింది? నువ్వు బ్రతుకున్నప్పుడు చేసిన సేవ కంటే నీ మరణం తర్వాత అది 1000 రెట్లు అధికమైపోద్ది. నేను విశ్వాసంతో పలుకుతున్నాను, ప్రభు నీ సేవను దీవించునుగాక, ప్రభు మీ సంఘాన్ని దీవించునుగాక. మీరు నెమ్మదిగా ఈ కాలాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. నెమ్మదిగా ఉండండి, మీరు ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇది నా మాట కాదు, ఇది ప్రభు మాట. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. యోసేపు తన కుమారులిద్దరిని యాకోబు దగ్గర తెచ్చాడు. మనిషే ఎఫ్రాయిములు వారి పేర్లు. ఇప్పుడు యాకోబు అప్పటికే వృద్ధుడైపోయాడు. యోసేపు వస్తున్నాడని తెలిసి బలం తెచ్చుకుని మంచం మీద కూర్చున్నాడంట. నీ జీవితం వృద్ధులకు బలం తేవాలి. యోసేపు వస్తున్నాడని తెలుసుకుని యాకోబు బలం తెచ్చుకున్నాడు. యోసేపు మాట్లాడితే యాకోబుకు బలం రాలా. యోసేపు వస్తున్నాడని సమాచారం యాకోబుకు బలం తెచ్చింది. ప్రభు నీ జీవితాన్ని అలా చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు మాట్లాడితే ప్రజలకు బలం రావడం కాదు, నువ్వు వస్తుంటేనే ప్రజలకు బలం రావాలి. యాకోబు ఎఫ్రాయిం మీద కుడి చేతిని పెట్టాడు. అది యోసేపుకి ఇష్టం లేదు. మనిషి మీద కుడి చేయి పెట్టాలని యోసేపు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే మనిషి పెద్దోడు. అప్పుడు యోసేపు యాకోబుతో ఇలా అంటున్నాడు, ఇదిగో డాడీ అలాగా కాదు, నీ చెయ్యి తీయమంటున్నాడు. యాకోబు అంటాడు, నాకు తెలుసు, ఇతడు గొప్ప జనాంగం అయిపోతాడు. ఆదికాండం 48:18 వచనాలు.
నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పెను. అయిన్ను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, కాని ఇతని తమ్ముడు ఇతనికంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.
నాకు తెలుసు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఒకటి ఉన్నది. యాకోబు దేవుని నడిపింపుతో ఇక్కడ నడుస్తున్నాడు. అందుకే ఐగుప్తీయులు మరిచిపోలేకపోతున్నారు. యాకోబుని అంతకుముందు తన జ్ఞానం నడిపించింది. ఆయన చాలా బాధ్యత కలిగినవాడు. ఐగుప్తులో ధాన్యం ఉంది, వెళ్లమని యాకోబే తన కుమారులకు చెప్పాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు చాలా బాధ్యత కలిగిన వాడివై ఉండొచ్చు, దానివల్ల నీ కంపెనీ బహుగా దీవించబడి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు జ్ఞానం కలిగిన వాడవై ఉండొచ్చు. అయితే దానిలో వచ్చిన దీవెన కంటే నువ్వు దేవుని నడిపింపుతో నడిస్తే ఇంకెక్కువ ఆశీర్వాదకరంగా ఉంటావు. నాకు తెలుసు యోసేపు అలాగా కాదు, ఇతరు గొప్ప సమూహమైపోతాడు ఎఫ్రాయిము. దేవుని నడిపింపుతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని నడిపింపుతో దీవిస్తున్నాడు. ఈ చివరి దినాల్లో నువ్వు ఎవరి నడిపింపుతో నడుస్తున్నావు? అది నీ పిల్లల వివాహం కావచ్చు, అది మందిరం కట్టే విషయం కావచ్చు, నీ జీవితంలో ఏ పరిస్థితులైనా రావచ్చు, దేవుని నడిపింపుతోనూ నడవాలి. దావీదుని అనుదినము సౌలు తరుముతూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. నిష్కారణంగా దావీదును తరుముతున్నాడు సౌలు. దావీదును చంపాలనే గురితో పనిచేస్తున్నాడు. శత్రువైన ఫిలిస్తీన్ని సౌలు మరిచిపోయాడు, ఆత్మీయుడైన దావీదును తరుముతున్నాడు. అయితే దావీదు చేతికి ఒకరోజు సౌలు దొరికినప్పుడు, నేను దేవుడు అభిషేకించిన వాణ్ణి చంపను అని చెప్పాడు. దేవుని నడిపింపుకు లోబడ్డాడు, వాక్యానికి లోబడ్డాడు. పరిస్థితులను బట్టి ఎటుబడితే అటు మనం వెళ్ళకూడదండి, మనం దేవుని నడిపింపుకు లోబడాలి. అప్పుడే మనం ప్రభు చేత దీవించబడతాం. దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి. ఇంకా భారతదేశంలో కోట్ల మందికి ఇంకా సువార్త అందలేదు. మన భక్తి జీవితం యొక్క ప్రభావము భారతీయుల మీద ఎప్పుడుంటది? భారతీయులు విలియం కేరీని మర్చిపోగలరా? భారతీయులు మదర్ తెరిసాని మర్చిపోగలరా? భారతదేశంలో మిషనరీలు కట్టిన స్కూల్స్ ను మర్చిపోగలరా? హాస్పిటల్స్ ను మర్చిపోగలరా? మిషనరీలు చేసిన సేవా కార్యక్రమాలు భారతీయులు మర్చిపోగలరా? మరి నీ సంగతి ఏంటి? నిన్ను ప్రజలు మరిచిపోతున్నారా? యాకోబు చనిపోయినప్పుడు 70 రోజులు ఐగుప్తీలు ఏడుస్తున్నారు, మరి నీ సంగతేంటి? తలలు వంచి కళ్ళు మొయ్యండి, ఆకాశం వైపు చేతులెత్తండి. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానని చెప్పు. చచ్చిపోయినోడు నోరు తెరవలేడు. ప్రిలరా, మీ నోరు బాగుగా తెరవండి, దాన్ని నింపుతానని ప్రభు చెప్పాడు. దయగలిగిన మా తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యాకోబు 147 ఏళ్లప్పుడు చనిపోయినప్పుడు ఐగుప్తీయులు 70 రోజులు ఏడ్చారయ్యా. 17 సంవత్సరాలు వారి మధ్య ఉన్న కాలాన్ని వారు మర్చిపోలేకపోయారయ్యా. భారతదేశంలో మేము చాలా కాలంగా జీవించి ఉన్నాం ప్రభువా, ప్రజలకు మేము అటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వలేకపోయాం, ప్రజలకి భక్తి జీవితంలోని మాధుర్యం అందించలేకపోయాం. ప్రభువా, మమ్మల్ని మీరు దర్శించండి, నీ వాక్యపు లోతులో మమ్మల్ని కట్టండి, మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని మా హృదయాలను మన్నించండి. యాకోబు ఐగుప్తులో సత్యం చెప్పాడు, అందుకే ప్రజలు ఆయన్ని మర్చిపోలేకపోయారు. రాజా, మమ్మల్ని అలాగే చేయండి, మా నోటెప్పుడు సత్యం రావడానికి కృపనివ్వండి. ఈ రాత్రి మమ్మల్ని అలాగా దీవించు, మీ చేతులకు అప్పగిస్తున్నా. ఆత్మల భారంతో మీరు నింపండి, నిత్యము మీ కొరకు మండునట్లుగా చేయండి. భారతదేశాన్ని క్రీస్తు దేశంగా చేయి. మా భారతీయులు ఎవరు నరకంలో కనబడకూడదు. ప్రతి ఒక్కరిని మీరు కనికరించు, హృదయాలు మండునట్లుగా చేయండి. యేసునామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క నేనే సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమెన్.